గుర్తుంచుకోవటం అంటే బట్టి కొట్టడం కాదు, ఆచరణ. ఇది మీరు ఎంత ఆచరిస్తే మీ జీవితాలు అంత ధన్యం అనుకోవటమే కాకుండా మానవ జాతి యొక్క మంచితనం వైపు వెళ్ళే ప్రేరణ సాహసము కూడా మీరు ఇవ్వగలుగుతారు. మానవ జాతిని ఇప్పుడు మనం సవ్యమైనటువంటి లైన్లో పెట్టాలి. కనుక కమ్యూనిస్టులు అవ్వాలి అంటే కార్ల్ మార్క్స్ గురించి తెలియాలి కదా, కాంగ్రెస్ గురించి తెలియాలి అంటే మీకు ఇష్టం ఉందా లేకపోయినా గాంధీ గారి గురించి కనీసం ఒకసారైనా గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడినా గాంధీ గ్యారంటీగా వస్తుంది. భావం అర్థమవుతుంది కదా. మానవ జాతి మేలు కావాలి అంటే పూజ్య గురుదేవుడు తప్ప ఇంకెవరు గుర్తు రారు అని అర్థం చేసుకుంది. ఇంకా ఏ గురువు అయినా ఎవరైనా ఆయనలోని అంశాలే అన్నది గుర్తుంచుకున్నారు. హనుమంతుడు భక్తుడైనా రామభక్తులే అవుతారు. మీరు రామభక్తులు అవుతే హనుమంతుడు భక్తులు, మిగతా రామభక్తులు ఉన్నారు కదా. కానీ హనుమంతుడి గురించి మాట్లాడుకున్నా, హనుమ దేవాలయాల గురించి మీరు ఎంత పెట్టుకున్నా వెనకాతలుండే శక్తి ఎవరు అంటే రాముడు. అలాగా ఈ గురు పరంపర యొక్క పరిపూర్ణమైనటువంటి కేంద్రీకరణ గురుదేవుడు సాధించారు అని మీరు అర్థం చేసుకోవాలి. దానికి ఈ బొమ్మ కనిపిస్తుందా మీకు? ఈ బొమ్మ మీ ఇంట్లో పెట్టుకోండి, మీ టేబుల్ మీద ఎక్కడో నీట్గా కట్ చేసి నల్లగా ఉన్న దాని మీద ఏం రాయాలి మీరు? ఇవాళ ఎంత అంచేత రేపు అది రాసుకుంటూ ఉండండి. అది రాసినప్పుడు ఆ పైన చదివింది ఉన్నది జన్మశతాబ్ది సమారోహం డాక్టర్ ప్రణవ్ పాండ్యా, ఈ 3 సంవత్సరాల్లో 30 సంవత్సరాల పని చేయాలి. మీరు 30 సంవత్సరాల పని చేయబోటం లేదు, 30 కోట్ల పని చేయబోతున్నారు. గురుదేవుడు ఇచ్చిన పని మీరు నేను కాదు. ఇది మనసులో గుర్తున్నా చాలు మీకు, ప్రతిరోజు దాని మీద మీరు అంక మార్చాలి. అది రేపు అని కాదు, ఇవాళ ఇంటికి వెళ్ళిపోగానే పెట్టండి. దేని మీద పెడతారు? లామినేషనే చేయకల్లే, వాటముక్క మీద నీట్గా అందంగా పెట్టుకుని గోడ మీద పెట్టుకున్నా చాలు, అందంగా ఉండాలి, అసహ్యంగా ఉండకూడదు. కానీ ఇది మీకోసం ఇది. కానీ మీ ఇంటి బయట ఏం పెట్టాలి? ఫ్లెక్సీలు పెట్టాలి, సమాజానికి తెలియాలి ఇలాంటి ఒక శతాబ్దం జరగబోతున్నది. ఇవి 2 పనులు చేయాలి మీరు. ఇంట్లో ఇది, బయట ఫ్లెక్సీలు మీ ఇంటి బట్టి, మీ స్థానం బట్టి, దాని తర్వాత మీ స్థలాన్ని బట్టి బయట ఉండాలి. అంటే రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళకి కనిపించాలి, అలా పెట్టాలి. క్లియర్గా అర్థమైంది కదా? మొదటి పాయింట్ ఏంటో ఈ పుస్తకాన్ని అలా ఉపయోగించుకోవాలి. ఇది ఉపయోగించుకున్నాక ఈ జన్మ శతాబ్ది సమారోహాలు మీరేం చేయాలి? రోజు లెక్క పెట్టుకుంటున్నారు కదా, ఒకరోజు తగ్గింది, ఒకరోజు తగ్గింది, ఒకరోజు తగ్గింది. మెల్లిగా ఫిబ్రవరి 8, 2011కి సమాజంలోకి వెళ్ళటానికి రెడీ అయిపోతారు, ప్రపంచంలోకి వెళ్ళటానికి రెడీ అయిపోతారు. ఇంజనీరింగ్ పరీక్ష, ఫైనల్ పరీక్ష 5వ సంవత్సరం రాస్తారు. కానీ ప్రతిరోజు క్లాస్కి వెళ్తూ ఉంటారు, సంవత్సరానికి ఒకసారి పరీక్ష రాస్తూ ఉంటారు. ఇంకా కొన్ని కాలేజెస్లో అయితే రోజు పరీక్షలు పెడుతూ ఉంటారు. ఇంకా అది మీ సాహసాన్ని బట్టి ఉంటుంది. చేత మొదటి పాయింట్ చాలా క్లియర్గా అర్థమైంది కదా, ఏం చేయాలి చెప్పండి? ఇది మీ ఇంట్లో ఎక్కడో టేబుల్ మీద, దేని మీద స్పష్టంగా ఉండాలి. అంటే మీ కుటుంబంలోకి వచ్చిన వాళ్ళకు కూడా కనిపించాలి, బంధువులకి, స్నేహితులకి. అంచేది ఇది ఎక్కడో ఒంటింట్లో, పెరట్లో. సాధారణంగా మన వాళ్ళ ఇంట్లో కొంతమంది చోట చూశాను, వంటగదిలో స్టవ్ కింద గూటి ఉంటుంది, దేవుడు బొమ్మ పెడతారు, అక్కడ తలుపేసి ఉంచుతారు. అంచేత దేవుడు బొమ్మ పెట్టిన చోట పెడితే ఎందుకు లాభం లేదు? ఇది డ్రాయింగ్ రూమ్లో పెట్టాలి, కనిపించే చోట పెట్టాలి. మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఫ్లెక్సీలు పెడతారు. ఈజ్ ఇట్ క్లియర్? స్పష్టంగా అర్థమైంది కదా? సరే, పెట్టారు, ఇది చాలు. ఒక విధంగా ప్రతిరోజు పొద్దున్నే మీరు స్నానం చేయగానే మీరు ఆరతి వక్కర్లేదు, పువ్వులు వేయక్కర్లేదు, దండలు పెట్టకండి ఫ్లెక్సీలకి, వాటికి బయట కూడా. దండలు పెడితే ఆవిడకి కనిపించదు, మీకు కనిపించదు. ఇంచేత మీరు అది దాచేదలుచుకుంటే దండలేయండి, లేకపోతే ఏం చేయక్కర్లే, బొట్టులు పెట్టక్కర్లేదు. చాక్ పీస్తో అంకెలు మాత్రమే మార్చండి, మర్చిపోరు కదా. మీకు మాత్రమేనా, ఇది మిగతా వాళ్ళకి కూడా చెప్తారు? అది చాలా స్పష్టంగా చెప్పాలి, రైట్? చేసే ఇది మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. దీని తర్వాత 5 కార్యక్రమాలు గురువు గారు ఇచ్చారు. పేజీ నెంబరు 16 చూడండి, 16, 14. పరమ పూజ్య గురుదేవులు వేదమూర్తి, తపోనిష్ట, యుగద్రష్ట, పండిత శ్రీరామ శర్మ ఆచార్య జన్మ శతాబ్ది సమారోహము. ఇది మీరు లైన్ బై లైన్ చదువుకోండి. నాకు చెప్పే ఓపిక లేదు ఇప్పుడు, ఓపిక కంటే ఎక్కువ టైం లేదు. కానీ తెలుగులోనే ఉంది, మీరు తెలుగు వాళ్ళే కదా, తెలుగు అర్థమవుతుంది కదా, అని చెప్తే చదువుకోండి. కానీ తెలుగు అర్థమవుతుంది అనే అపోహలో ఉండకండి, అది కొంచెం అక్కడ ఉన్న భాష మీకు అంత ఈజీగా అర్థం కాదు. దానికి నేను ఒక భయంకరమైనటువంటి సత్యాన్ని చెప్పాను. నేను కృష్ణ భక్తులైనంత మాత్రాన వాళ్ళు జీవించరు. భీష్ముడు ఎవరి ద్వారా చచ్చాడు? కృష్ణుడు ద్వారా చచ్చాడు కాదా? ఎందుకు చచ్చాడు? కృష్ణ భక్తుడు కదా, కృష్ణుడి చేతిలో చచ్చాడు కదా, ఎందుకు చచ్చాడు? కృష్ణుడికి విరుద్ధంగా ఉన్నాడు కనుక. చేత మీ భక్తి ఎలాంటిదో చూసుకోండి. గురువుల భక్తి అంటే కుదరదు, నువ్వు గురువుల పని చేస్తున్నావా, లేకపోతే గురువు భక్తి పేరుతో వేషాలు వేస్తున్నారా? భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీళ్ళందరూ వేషాలు వేసారు. ఎవరి చేతిలో చచ్చారు? కృష్ణుడి చేతిలో చచ్చారు. అందరూ కూడా యుద్ధం ముందే చెప్పేశాడు, నేను అందరినీ చంపేశానని. మీరు చదివి ఉంటే నువ్వేం భయపడక్కర్లేదు, వీళ్ళందరినీ నేను చంపేశాను, ఇంతనే నువ్వు పేరు ప్రతిష్టలు తెచ్చుకో అని చెప్పి మీరు ఈ కార్యక్రమాలన్నీ చేస్తే మీకేం జరగదు, మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. చేయకపోతే పేరు ప్రతిష్టలు రావు. ఇప్పుడు నేను భీష్ముడిని తిడుతున్నట్టే రేపు మనని తిడతాను. భీష్ముడిని తిట్టడానికి కారణం, ఇన్నాళ్ళు పట్టడానికి కారణం ఏంటంటే ఎవడో ఆలోచించాడు. భీష్ముడిని చాలా గొప్ప కృష్ణ భక్తుడనే అంటారు తప్ప కృష్ణుడి చేతిలో చచ్చాడు అని గమనించరు. ఆ మూర్ఖత్వం నుంచి బయటపడింది. భక్తి సరిపోదు, ఆచరణ కావాలి. ఆచరణ నీష్ణ వచ్చింది కాదు, నేను కృష్ణ భక్తుడిని కానీ నా వాగ్దానం మీద నేను ఉంటాను అంటే ఆ గతి పడుతుంది. మామూలుగా కూడా కాదు, అంపశయం చచ్చాడు కదా. ఒకరోజులో చాలలే, యుద్ధం జరిగిపోయిన తర్వాత మళ్ళా ఒకటి నెల బాధపడుతూ ఏడుస్తూ ఏడుస్తూ మళ్ళీ కృష్ణుడి గురించి దాని గురించే చెప్పాడు, అది వేరే విషయం. కానీ ఎలా చేసింది ఏం లేదు కదా కృష్ణుడికి, ఈ చేత మీరు ఏం చెయ్యాలి అన్న దాంట్లో అది చదువుకోండి. పేజీ నెంబర్ 14లో డిసెంబర్ లోపల మీరు చేయవలసిన పనులు చెప్తున్నాను నేను. ఈ చేయవలసిన పనులకి మీరు ఏ ఊరు వెళ్ళక్కర్లేదు, మీ కుటుంబాన్ని వదలక్కర్లేదు. రోజుకి ఒక గంట దీని మీద పనిచేయండి. ఒక గంట తర్వాత అసలు దీన్ని పూర్తిగా మర్చిపోండి. ఈ పని గురించి ఆలోచించవద్దు. నేను చాలా స్పష్టంగా తీవ్రంగా చెప్తున్నాను, 24 గంటలు ఏం ఆలోచిస్తారు? మహామహర్షులే ఆలోచించరు. మీ ఉద్దేశం రామకృష్ణ పరమహంస లాంటి వాడు 24 గంటలు కాళికాదేవిన గుర్తించాడా? గుర్తించలేదు కదా. మీకు తెలుసా రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర? ఎంతమంది భక్తులతో వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు, డ్రామాలకి వెళ్తూ ఉండేవాడు, ఏదేదో చేస్తూ ఉండేవాడు. చేత 24 గంటలు ఈ పిచ్చి వేషాలు వేయకండి, నటన అవుతుంది. గంట ఆ గంటలో మీరు ఏం చేయాలి? 5 కార్యక్రమాలు ఉన్నాయి, ఆ 5 ఇంట్లో ఏదో ఒకటి చేసుకోండి, అన్నీ చేయకండి. మళ్ళీ అది గుర్తుంచుకోండి. మొదటిది ఏంటి అంటే, చదవండమ్మా నాది రీడింగ్ క్లాసెస్ కాదు, యజ్ఞములు జన్మదిన వివాహాలు ఇది చేయించాలి. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు జన్మదినాలు వివాహదినాలు గుర్తించటం లేదు, గుర్తించినా మీ జన్మదినాలు చేసుకోవటం లేదు, వివాహదినాలు చేసుకోవటం లేదు. ముందు లైన్లో పడండి, మీ జన్మదినాలు జరుపుకోండి, మీ వివాహ దినాలు జరుపుకోండి. అది జరుపుకోకపోతే మీరు గురువుల పని చేయలేదు. గురువుల పని చేయకపోతే ఆయన ఆశీర్వాదాలు మీకు రావు. ఇందాక కృష్ణుడి గురించి చెప్పింది అర్జునుడికి వాళ్ళకి వచ్చింది తప్ప అటువైపు ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం ఏం రాలే, ముందరి పోగొట్టుకున్నారు. చేత యజ్ఞం చేయించండి, మీ ఇష్టం. వారానికి ఒకసారి చేస్తారో 15 రోజులకు ఒకసారి చేస్తారో మీ వీలు బట్టి. ప్రతిరోజు యజ్ఞం చేయమని అంటారులే, కానీ రోజుకి ఒక గంట మీరు యజ్ఞం చేయించదలుచుకుంటే యజ్ఞం చదువుకోండి, మంత్రాలు చదువుకోండి. ఓ పద్ధతి ఉంది ఆ మంత్రాలు ఉచ్చారణ. నేను చాలాసార్లు చెప్పినా ఇప్పటికీ మీరు ఎవరు క్యాసెట్ విని ఉండరు. పరమానందజీ క్యాసెట్ ఎంతమంది విన్నారు? ఉన్నాయిది అమ్మా, లోపల ఎక్కడో ఉంటాయి. ఉంటే మీలో ఎంతమంది విన్నారు? అది అలాంటి ఉచ్చారణ చేయగలిగేవాడు మీరు ఎంతమంది? క్యాసెట్ వచ్చి ఎన్నాళ్ళయింది, సిగ్గుపడండి. మీరు క్యాసెట్ ఉన్నది వినమని కదా, రోజుకో గంట మీకు వీలున్న గంట మీ ఇంట్లో వినండి. ఒక గంట వినమంటున్నాను, మీకు వీలు ఉన్నప్పుడు. కుటుంబాలు ఉంటాయి, భార్యకి భర్తకి పిల్లలకి పనిచేయాల్సింది ఉంటుంది, ఆ టైం ఎప్పుడు వింటామంటే అట. కానీ ఒక గంట టైం లేకుండా ఉండదు అనకండి. ఎందుకంటే మీరు అందరూ టీవీలు చూస్తారని తెలుసు నాకు, పక్కింటి వాళ్ళకి వెళ్ళేవో పిచ్చి మాటలు మాట్లాడుకుంటారని తెలుసు నాకు. సీరియస్గా చెప్తున్నాను, ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ నేను మీకు చెప్పగలిగే పరిస్థితి రాకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితి బట్టి. కానీ ఇది మీరు గుర్తుంచుకోకపోతే, మీరు ఇంత కష్టపడి ఇన్నేళ్ళు నాతో ఉండి అసలైనటువంటి ఆ మహాభారతం, నిజమైన మహాభారతం, ఎందుకంటే కృష్ణుడి టైం ఎప్పుడు మహాభారతం కురుక్షేత్రంలోనే జరిగింది, 18 రోజులు జరిగింది, కొంతమంది అన్నదమ్ముల మధ్య జరిగింది, ప్లస్ వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు. కానీ ఇప్పుడు మానవ జాతి మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది, దేశాలలో విదేశాలలో. ఇప్పటికే దీన్ని 60 దేశాలలో 9 కోట్ల మందికి చెప్తున్నారు వాళ్ళు. ఇంచేత మీరు కొద్ది మంది మాత్రమే ఉన్నారనుకోకండి, మీరు చేయకపోయినా ఏం అవ్వదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీ అదృష్టం మీరు కోల్పోతారు. అది జరిగేది అందుకు చెప్తున్నాను. ఇంకా హెల్త్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, మీరు నన్ను చూసి మీరు నేర్చుకోండి. ఇంతకంటే ఘోరమైన హెల్త్ ఉండదు చెప్తున్నాను. పడుకోవచ్చు కదా, ఇది ఉదాహరణ. నేను దీనికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చుకుంటున్నా, నాకు ఇచ్చుకుంటున్నా, మీరు చేస్తారో చేయరో, కానీ నేను చేస్తున్నాను ఇది అని స్పష్టంగా మీకు తెలియాలి. ఇంకా మీ కుటుంబ సమస్యలు కానీ, మీ వ్యక్తిగత సమస్యలు కానీ ఆ ఒక్క గంట మర్చిపోండి. ఏ గంట? ఇప్పుడు పరమానందజీ చెప్పిన యజ్ఞం వినండి, అదే ఉచ్చారణతో చెప్పాలి, పద్ధతి అది. మరి అది ఇంకా ఎన్నడు నేర్చుకోలేదు, జరిగిపోయిన దాని గురించి విచారించకండి. ఇప్పుడు ఆ రోజు లెక్క పెట్టేది అందుకు ముందు అది రావాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా అలాగే చెప్పగలిగినప్పుడు, అది ఇంకోటి ట్రైనింగ్ ఎదిగినప్పుడు ఆ యజ్ఞము ఉపయోగపడుతుంది. లేకపోతే ఒక్కొక్కడు ఒక్కలాగా, అందుకని మార్చాను నేను, ఆ యజ్ఞమే వినండి, అర్థమైంది కదా. కానీ మీరు యజ్ఞం ఎప్పుడు చేసినా రెండు పనులు జరుగుతూ ఉండాలి యజ్ఞంతో పాటు, జన్మదినం కానీ వివాహ దినం కానీ. గ్రూప్ ఎక్కువ అయితే అందరూ కలిసి చేసుకుంటారు, దానికి ఆ సంస్కారాలకి విశేషమైన మెథడ్ ఉంది. అదే ఉంది మన దగ్గర, జన్మదిన సంస్కారాలు తెలుసు మీకు, వివాహ దిన సంస్కారాలు తెలుసు, ఆ పద్ధతులు. సంస్కారరహితమైనటువంటి ఏ కార్యక్రమం అయినా ఎందుకు పనికిరాదు, ఎందుకు పనికిరాదు. ఉత్తమ నటన అంతే, నటించేవాళ్ళు గురువు గారికి అక్కర్లే, ప్రయత్నించేవాళ్ళు కావాలి. మీరు కరెక్ట్గా చేయగలుగుతున్నారు లేదా ఏమీ బెంగపడదు, ఏం బెంగపడక్కర్లే. కరెక్ట్గా చేయగలిగితే ఎవరు చేయగలరు? ప్రయత్నిస్తున్నావా లేదా? జన్మదినం వివాహ దినంతో పాటు యజ్ఞాలు జరుగుతూ ఉండాలి, ఇది ఒక కార్యక్రమం. ఇది మీలో ఎవరికి ఇష్టమైతే అది చేసుకుంటుంది. యజ్ఞం నేర్చుకోవటం రోజుకి ఒక గంట, ఎప్పుడో మీకు వీలున్నప్పుడు 5 కుండీల యజ్ఞాలు అవి మీకు వీలున్న రోజులు కలిసి అందరూ వేరు వేరు స్థలాల్లో చేస్తారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఎవరికి వెళ్తానులే, పద్ధతిగా వెళ్తానులే. ఎప్పుడు యజ్ఞాలు జరిగినా వచ్చిన వాళ్ళ బర్త్డే మ్యారేజ్ డే నోట్ చేసుకోండి, పద్ధతిగా నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకున్న కాపీ హైదరాబాద్ చేతన కేంద్రానికి పంపించారు, వాళ్ళని వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారో మీకు అనవసరం. గురువుగారు వాళ్ళ బర్త్డే తెలిసాక ఏం చేస్తారు? గురువుగారు చూసుకుంటారు, మీకేంటి? మరి మీరేం చేయాలి? వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు మాత్రం, ఇవాళ ఎక్కడో యజ్ఞం చేశారు, ఎల్లుండి బర్త్డే ఉండేవద్దో, ఇప్పుడు మీరేం చేయాలి? ఎల్లుండి మీరు వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? మీలో ఎవరో ఒకళ్ళు, ఇంతమంది మీలో వీళ్ళు చూసుకుని వెళ్ళి వాళ్ళ పరిస్థితి బట్టి సంస్కారం గురించి చెప్పాలి. వాళ్ళు 5 నిమిషాలు వచ్చేసామంటే 5 నిమిషాలు వచ్చేసాం, వింటారు అంటే ఇంకటి మీ టైము వాళ్ళ టైం. కానీ మన దగ్గరికి వచ్చిన వాళ్ళ బర్త్డే మీకు తెలియాలి, మళ్ళ వెంట పడాలని. యజ్ఞానికి వచ్చారంటే వాళ్ళు కాదనరు న్యాచురల్గా, మీరేదో గంటలు గంటలు చేస్తామంటే వద్దంటారు. కానీ మేము కానీ వాళ్ళింటికి వెళ్ళి చేయాలి, ఎందుకంటే అప్పుడు వాళ్ళ బంధువులు పుట్టినరోజు నాడు వస్తారు కదా, వాళ్ళకి అర్థమవుతుంది. మీ దగ్గరికి చేస్తే ఎవడు వస్తాడు? పాయింట్ అర్థమైంది కదా. ఇది మొదటి కార్యక్రమం. క్లియర్గా ఉందా? డౌట్ ఏదైనా ఉంటే అడగండి. మొదటి కార్యక్రమం గురువు. ఇది ఎప్పటి లోపల చేయమని చెప్తున్నాను నేను, డిసెంబర్ ఈ నెల ఈ సంవత్సరం. ఎక్కడి వరకు వెళ్ళాలి? మొత్తం ఆంధ్ర స్టేట్కి వెళ్ళాలి. స్టేట్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, టౌన్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. మన గాయత్రి వేదమాత గాయత్రి ట్రస్ట్లో ఉన్న మెంబర్స్ ఏం చేస్తారు? ఆ ట్రస్ట్కి సంబంధించిన పని చేస్తారు. భావార్థమవుతుందా? అంటే మీకు పెద్ద పని ఏం లేదు, రోజుకు ఒక గంటే. మిగతాది మీ ఇంట్లో ఏం పని చేసుకుంటూ ఉంటారో ఏముంటే చేసుకుంటూ ఉండండి. కానీ ఆ ఒక గంట మీరు చేసుకుంటూ ఉంటే ఆ బాధ్యతలు తను తీసుకుంటాను అని గురువు గారు చెప్పారు. కానీ ఈ గంట చేస్తే, కానీ వేదమాత గాయత్రి ట్రస్ట్ రిజిస్టర్ చేయించుకుని పేర్లు ఇమ్మంటే మనం తిరిగి వాళ్ళని అడగలే 3 నెలలు అయ్యాడు కూడా. ఇంకా నువ్వేం గురువు పని చేస్తావు? భావార్థం ఉంటుందా? ఆ సీరియస్నెస్ తెచ్చుకోండి. ఇది దేని గురించి చెప్పాను నేను? యజ్ఞము, జన్మదిన, వివాహదిన సంస్కారాలు. ముఖ్యంగా జన్మదిన వివాహదిన సంస్కారాలు ఒక ఊపు ఊపాలి. మీరు ఊపటానికైన ఈ పరిస్థితులు గురువు గారు కర్మకాండ భాస్కరంలో ఇచ్చారు, దాన్ని మీరు బాగా అవగాహన చేసుకోండి. ఆ మంత్రాలు ఎలా ఉచ్చారణ చేయాలో సీడీ ఉంది, క్యాసెట్ ఉంది మన దగ్గర, వినండి. ఇది ఒక పార్ట్, యజ్ఞాల పార్ట్. నెక్స్ట్ మేము యజ్ఞాలు చేయలేమండి, టైం లేదండి. వీలు కూడా ఉండదు చాలామందికి యజ్ఞాలు ఎక్కడ. అప్పుడు రెండోది ఏం చేయాలంటే మీరు క్రాంతిధర్మి సాహిత్యం చదవండి. ఇంకా మీరు ఏ పుస్తకాలు చదవద్దు, ఆధ్యాత్మిక పుస్తకాలు నేను చదివిన పుస్తకాలు నాకు తెలిసిన గురువులు మీకు తెలియరు, మీకే కాదు ప్రపంచంలో చాలామంది తెలియదు, అసలు ఎవరికి తెలియదని నేను అనుకుంటా. నాకు తెలిసినంతది బాగా సీరియస్గా చదివాను. నా 12 ఏట నుంచి 71వ సంవత్సరం వరకు 35 గురువుల దగ్గర వాళ్ళ కార్యక్రమాలలో మీలాగా కాదు సెక్రటరీగా దానిగా పనిచేశాను నేను. అంచేత నాకు తెలుసు వాళ్ళేం చెప్పారు, గురువు గారు ఏం చెప్పారు. కానీ గురువుగారు ఏమన్నారు, నేను చాలా విషయాలు చెప్పాను, ఇక్కడ టైం లేదు మీకు. చేత నేను 20 చిన్న చిన్న పుస్తకాలు రాశాను, క్రాంతి ధర్మి సార్ అది చదవండి చాలు అని ఆయనే రాసుకున్నారు. నేను రాసిన 3800 పుస్తకాల కంటే కూడా ఈ పుస్తకాలు చాలా విలువైనవి ఆయన రాసింది. చదివారు ఎప్పుడైనా మాట? అది కూడా చదివిండదు. నీకెందుకు ఇదంతా? నాకు ఉద్యోగం వస్తే చాలు, మా బాధలు పోతే చాలు అనే తప్ప అసలు నీ బాధ పోగొట్టే అర్హత ఉన్నదా మీకు? ఎందుకు మీకు ఈ బాధలు వస్తున్నాయని కూడా ఆలోచించండి. దేవుడికి పట్టింది మీ బాధలు తీయటానికి, ఎందుకు తీయాలట? నువ్వేం చేసావు ఆయనకి బాధలు తీయటానికి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా నీకు ఎందుకు హెల్ప్ చేయాలి గురువు కానీ దేవుడు కానీ? కాస్త ఆలోచించండి. ఆయన చేస్తాడమ్మా, ఆయన చేయడం నేను వెంటనే మీరు వెంటపడండి. ఆయన అందులో శ్రీరామ శర్మ ఆచార్య ఎంత మంచివాడంటే 5 వీరభద్రుల్లో మీలాంటి వాళ్ళకి చాక్లెట్ ఇవ్వడానికి ఒకరిని పెట్టానన్నాడు. అడుక్కోండి, నాకే అభ్యంతరం లే. కానీ నా వాళ్ళు అడుక్కునే వాళ్ళు నాకు అక్కర్లే, నాకు దమ్మున్న వాళ్ళు కావాలి. గురుదేవులు మన దగ్గరికి వచ్చి బాబు నాకు ఈ పని చేసి పెట్టు అని అడిగే దమ్మున్నటువంటి వాళ్ళుగా మారాలి. దానికి ఎంత కష్టపడమంటున్నాను రోజుకి? తర్వాత మిగతాను మర్చిపోండి, మీ గురువు గారి గురించి మర్చిపోండి ఆ గంట తనే, అది మర్చిపోవద్దు. ఇప్పుడు ఏదేదో చేసేస్తాం అనుకోకండి, ఒక గంట చేస్తే చాలు. ఇందాక ఒక గంట దేని గురించి చెప్పాను నేను? యజ్ఞము, జన్మదిన సంస్కారాలు, దాని గురించి నేర్చుకుంటూ ఉండండి. నెలకో 15 రోజులకో వారానికో మీ వీలు బట్టి బయటికి చెప్తూ ఉండండి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు కాదు, ఆ క్యాసెట్ ప్రకారం దాని ప్రకారం నేర్చుకోండి. అది రోజు ఒక గంట నేర్చుకోమంటున్నాను కదా. ఇక్కడికి రాగలిగే వాళ్ళు వచ్చి నేర్చుకుంటే మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి నేర్పచ్చు. ఇంకా అవంతా చూసుకోండి ఆ ప్రణాళిక. క్రాంతిధర్మి సాహిత్యంలో 20 పుస్తకాలు ఉన్నాయి. ఆ 20 పుస్తకాలలో 8 పుస్తకాలు నేను మీకు ఇచ్చాను, ఇక్కడ లిస్ట్ ఇచ్చాను 8 పుస్తకాలు. ముందు ఆ 8 పుస్తకాలు మీరు చదవండి. చదవండి అంటే ఆచరించండి అని అర్థం. ఇందులో చెప్పింది ఆచరించండి అని. రోజుకి ఎన్ని గంటలు చేస్తారు? అది చదవటం, ఆచరించటం, ఏదైనా 1 గంటే. గంట అయిపోగానే మూసేయండి, ఏమీ మొహమాట పడక్కర్లే. మీరు 5 గంటలు మొదలెట్టారనుకోండి, 6 అయింది, ఓ లైన్ చదువుతున్నారు, లైన్ మధ్యన ఆపేయండి. నేను అలాగే ఆపుతాను. నేను ఎన్ని పుస్తకాలు చదివానో మీకు తెలుసు. ఇప్పటికి కూడా పుస్తకాలే కాదు, నావెల్స్ చదువుతాను, సినిమాలు చూస్తాను, టీవీలో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ చెప్పినా మీరు చూడలేదని చాలా పోజు కొడతారు నాకు. మరి నేనే పిచ్చివాడిని, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూస్తాను. అంటే ఎందుకని చెప్తున్నాను, నువ్వు కరెక్ట్గా ఉపయోగించుకుంటే 1 గంట చాలు, తర్వాత అన్నీ చేసుకోవచ్చు, అవన్నీ కూడా ఉపయోగపడతాయి కదా. అంచేత 8 పుస్తకాలు మీరు నూరుకోవాలి. నూరుకుని మీలో మీరు మాట్లాడు. అంటే ఎవరైతే ఈ కార్యక్రమం పెట్టుకున్నారు, యజ్ఞం చేస్తాం అనుకున్న వాళ్ళు దీనికి రావక్కర్లే. కానీ క్రాంతిధర్మి సాహిత్య చదువుతాం అనే పేరు ఇస్తారు కదా, మీరు ఇది చదువుకోండి, అవగాహన చేసుకోండి. రోజుకి ఎంత? 1 గంట. ఒకళ్ళు వచ్చి అడిగారు హైదరాబాద్లో, వాళ్ళు ఎక్కడి నుంచో బయలుదేరుతారు 4:30కి, వాళ్ళ మల్టీనేషనల్ కంపెనీకి ఎక్కడికి పోతారు ఊరు బయట, మళ్ళీ రాత్రి వచ్చేసరికి 11 అవుతుంది మాస్టారు, మరి ఇంకెప్పుడు 1 గంట చదువుతాము. చదవకు, శని ఆదివారాలు సెలవు కదా, అప్పుడు 4 గంటలు చదువుకు. 2 రోజులు సెలవు కదా, ఇంకొక బాగా ఉపయోగించండి. మీరు రోజుకు 1 గంట అన్నారు మాస్టారు అంటే, వీళ్ళు ఉంటే ఓకే, ఒకవేళ వీళ్ళు లేకపోతే ఆదివారం మీకు సెలవు ఉన్న రోజు 4 గంటలు, అప్పుడు మిగతా 6 రోజులు అసలు దీన్ని ముట్టుకోక్కర్లే. మీరు అది గుర్తుంచుకోండి, అనవసరంగా ఎక్కువ చదివి దాంట్లో వచ్చే లాభం మీరు నష్టపోతారు. ఎక్కువ కాదు, చదివింది బొరకెక్కాలి. ఈ 8 పుస్తకాలు ముందు మీరు చాలా జాగ్రత్తగా చదవండి. చదివాక దానికి తగినట్టు మారాలి. ఇంజనీరింగ్ చదివిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు? ఇంజనీర్లా ప్రవర్తించకపోతే వాడికి ఉద్యోగం రాదు. వస్తుందా? ఇంజనీర్లా ప్రవర్తిస్తేనే ఉద్యోగం వస్తుంది వాడికి. డాక్టర్ చదివిన వాడు డాక్టర్లా ప్రవర్తిస్తాడు, అప్పుడు కదా వాడికి పేరు అది వచ్చేది. ఇంకా పుస్తకాలు చదివితే లాభం లే, మీ ప్రవర్తన అలా ఉండాలి. దానికి ఆయనే అందులో రాశాడు, మీరేమీ అవసరపడక్కర్లేదు, చాలా స్పష్టంగా రాశాడు. నేను ఇంకా తక్కువ తిట్టాను, అందులో ఆయన ఎక్కువ తిడతాడు కూడా. ఇంకా ఆయన అదంతా చదివాకే కాస్త తిట్టడం నేర్చుకుంటున్నాను నేను. ఎవరిని తిట్టుకోదు మీరు? మిమ్మల్ని. ఏంటి నేను ఇంకా చేయలేకపోతున్నాను, బాధపడాలి. ఒక్కొక్కసారి ఇంజనీరింగ్ అది చదువుతున్నవాడు ఒక్కొక్కసారి మొదటి సంవత్సరం రెండు సంవత్సరాలు పాస్ కాలేడు కొన్ని పరిస్థితుల వల్ల, అంటే మానేస్తాడా? ఉంచేస్తాడు. చేత మీరు ఒకసారి కాకపోతే రెండుసార్లు రెండుసార్లు కాకపోతే ఎంత పెద్ద పెద్ద పుస్తకాలు చిన్న చిన్నవి కనుక హాయిగా చేయగలుగుతారు. ఇంచేత ముందు ఈ 8 పుస్తకాలు చదవమన్నాను. 8 పుస్తకాలు మాత్రమే కాదు, మన వాళ్ళందరి సంగతి నాకు తెలుసు కనుక, మీరు ఆల్రెడీ ఇందులో చాలా ఆచరిస్తున్నారు కనుక, మీరు చదివితే మీకే అర్థమవుతుంది ఇది మీరు చేస్తున్నారు కొన్ని. అంచేత ముందు 8 చదివేశాక మిగతా 12 చదువుకోండి. చదివాక ఒక పుస్తకం అయిపోగానే ఎవరికో ఒకళ్ళకి చెప్పండి, ఎవరికో ఒకళ్ళకి ఆ పుస్తకం ఇవ్వండి, ఉత్తిన ఇవ్వకండి. సెట్ సెట్ మొత్తంలో ఆ పుస్తకం ఖరీదు ఎంత చూసి అది ఇవ్వండి. మీరు డబ్బు తీసుకుని మళ్ళీ ఇస్తే తప్ప మేము మళ్ళీ ప్రింట్ చేయలేము, మేమే మీకు ఫ్రీగా ఇవ్వలేం కదా. మరి ఈ పుస్తకాలు డిసెంబర్ లోపల 125,000 అవ్వాలని నా కోరిక. ఇప్పటికి 12,000 అయిపోయాయి, మీ వరకు రాలేదు ఇంకా. మన ప్రింటింగ్ వాళ్ళ గొప్ప అంతట వాళ్ళతో ఒక మాట వేశాను నేను, ఇలా చేస్తే మీ దగ్గర కాదని ఇప్పుడు ఇది మనం ఇక్కడ వేయించాను. 2 రోజుల్లో వచ్చేసింది ఈ పుస్తకం. ఇంచేత మీరేం చేయాలి ఇప్పుడు ఈ క్రాంతిధర్మి సాహిత్యకి, దానికి మీ ఏరియాలో చూసుకోండి ప్రింట్ చేసేవాడిని. ఇలాంటి పుస్తకాలు డిస్ట్రిక్ట్ హెడ్స్లో కోఆర్డినేటర్స్ ముఖ్యంగా ఎవరైతే బాధ్యత తీసుకో, మీరు చేయక్కర్లే, మన వాళ్ళు ఉన్నారుగా, టౌన్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, స్టేట్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, వాళ్ళు మేమే ఏరియాలో ఎక్కడ ప్రింట్ చేయాలి అని చూసుకొని ప్రింట్ చేస్తుండే. ఇప్పుడు 125,000 ఒకే ప్రింటింగ్ ప్రెస్లో మీరు ప్రింట్ చేయాలన్నా చచ్చాడనమాట, వాళ్ళు చేయలేడు, అంత స్కోప్ ఉండదు, టైం పడుతుంది చాలా. కొన్ని 3,000 4,000 ఎక్కడైనా కుట్టింగ్ చేయవచ్చు. మనకి ఎన్ని డిస్ట్రిక్ట్స్లో అందరూ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఉన్నారు కనుక ప్రతి డిస్ట్రిక్ట్లో కుట్టింగ్ చేయవచ్చు. అర్థమవుతుందా? ఆ ప్రణాళిక వేసుకోండి. ఈ పుస్తకాలు వెళ్ళాలి మనుషులకి ముందు, ముందు మీకు అర్థమవ్వాలి, దాన్ని 10 చెప్తూ ఉన్నాను. వినకపోతే బలవంతంగా చెప్పాలి. ఎప్పుడు చెప్తారు? రోజుకు 1 గంట మీరు చదివినా ఇతరులకు చెప్పినా ఆ గంటలోనే, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మీ గంటలు వేరు, మీ వీలు ప్రకారం. ఇప్పుడు కుటుంబంలో ఒకలా ఉంటుంది, పిల్లలు వాళ్ళు స్కూల్కి కాలేజీకి వెళ్ళాలంటే ఆ టైం అప్పుడు ఆడవాళ్ళు చెప్పలేరు, మధ్యాహ్నం చెప్పలేదు, ఆ టైం చెప్పుకోరు. స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు, సాయంత్రాలు రాత్రులు చెప్పుకోగలరు. ఇంకా వీలు చూసుకోండి ఎవరు వీరు వాళ్ళు. క్లియర్? క్రాంతిధర్మి సాహిత్యం అక్కడ, క్రాంతిధర్మి సాహిత్యంలో ఒకటేంటి అంటే మామూలు ప్రతిభ డెవలప్ అవుతుంది. అంటే నువ్వు పొలిటీషియన్ అవుతావా, బిజినెస్ మ్యాన్ అవుతావా, సైంటిస్ట్ అవుతావా, ఆర్టిస్ట్ అవుతావా, టీచర్ అవుతావా, 5 రకాల మనుషులే ఉన్నారు. మీరు ఈ క్రాంతిధర్మి సాహిత్యం చదివితే 5 ఏదో ఒకటి అవుతారు గ్యారంటీగా. ఒక రోజులు ఎవరు ఇంజనీర్ అవ్వాలంటే ఒక రోజులో అవుతాడా? ఇంకా క్రాంతిధర్మి సాహిత్యం ఇవాళ మొదలెడితే ఏం అయిపోవు, నువ్వు పద్ధతిగా చదివితే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఇందులో ఎవరో ఒకటి చేతికి వెళ్తావు, మీ పరిస్థితి బట్టి మీ వాతావరణం. కానీ గురువుగారు యుగేచ్ఛ ప్రతిభా పరిష్కారము అని రాశాడు ఆయన 2 బుక్స్, 3వ పుస్తకం 4వ పుస్తకం. యుగేచ్ఛ పిచ్చివాళ్ళలాగా లోకల్ పొలిటీషియన్స్ అవి అవటం ఎందుకు? మీరు ఇంటర్నేషనల్ ప్రపంచానికి మార్గదర్శకులైనటువంటి పొలిటీషియన్స్. కార్ల్ మార్క్స్ ఉన్నాడు, ఏ దేశానికి సంబంధించిన వాడు అతను? కానీ కమ్యూనిస్టులు ఏ దేశంలో ఉన్నారు? ప్రతి దేశంలోనూ ఉన్నారు. అంచేత కార్ల్ మార్క్స్ అవడు యుగేచ్ఛ ప్రతి దేశానికి సంబంధించిన జ్ఞానం ఇస్తున్నాడు. తేడా అర్థమైందా? నువ్వనుకుంటావు నేను లోకల్ అని, లోకల్ కమ్యూనిస్టు, ఆ కమ్యూనిస్టు, ఈ కమ్యూనిస్టు, కానీ అసలు కమ్యూనిజం చెప్పిన వాడు ఏ స్థితిలో ఉన్నాడు? ప్రపంచానికి డైరెక్ట్ చేస్తున్న స్థితిలో ఉన్నాడు. అంచేత మీరు ఆ రెండు పుస్తకాలు కనుక జాగ్రత్తగా చదివితే ప్రపంచాన్ని శాసనం చేయగలిగేటటువంటి శక్తికి వెళ్తారు. మాకు ప్రపంచంలో భాషలు రావు. సిద్ధిసాయి ఎన్ని దేశాలకు వెళ్ళాడు? నాకు తెలిసి మహారాష్ట్ర దాటలేదు ఆయన. మహారాష్ట్ర కూడా కాదు, ఏంటా ఊరు, షిర్డీ దగ్గర కోల్పగావును, ఇంకోటి ఏంటది, ఆ రెండు ఊళ్ళకే వెళ్తూ ఉండేవాడు అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు సిద్ధిసాయి ఎక్కడ ఉన్నాడు? ప్రపంచం కాదు చేత. ఈ క్రాంతిధర్మీ సాహిత్యం అనేది అంత సింపుల్ అనుకోకండి. నువ్వు ఎలాంటివైనా, నీకు భాష వచ్చినా రాకపోయినా, దాని ప్రకారం మీరు జీవించగలిగితే ఇప్పుడున్నటువంటి వెబ్సైట్స్ దాంతో దీంతో మీరు ఇంటర్నేషనల్గా ఎదుగుతారు. అది ఎలా ఎదుగుతారు అనేది పేజీ నెంబర్ 16 పదార్థ జగత్తు అనేది చూడండి, ఉందా? దాని కింద వృక్ష జగత్తు ఉంది, దాని కింద జంతు జగత్తు ఉంది. ఇవి మూడు జగత్తులు ప్రకృతిలో. పదార్థం పదార్థంలాగా ఉంటుంది, ఇవి ఇవిలాగా ఉంటుంది, బంగారం బంగారంలాగా ఉంటుంది. వృక్ష జగత్తు ఏ చెట్టు ఆ చెట్టులాగా ఉంటుంది, మామిడి చెట్టు మామిడి చెట్టులాగే ఉంటుంది ఎన్ని కోట్ల సంవత్సరాలు అని. జంతు జగత్తు సింహం సింహంలాగే ఉంటుంది, గాడిద గాడిదలాగే ఉంటుంది ఎన్ని వేల సంవత్సరాలైనా ఎన్ని జన్మలెత్తుంది. కానీ ప్రజ్ఞ జగత్తు, మనిషి కనుక ప్రజ్ఞ సంపాదించుకోగలిగితే ఈ మూడు జంతువుల మీద, ఈ మూడు జగత్తుల మీద అధికారం వస్తుంది. అది నేర్పుతారు గురువుగారి క్రాంతిధర్మ సాహిత్యం చేత. దాన్ని ఎలాగా ఏమిటి అన్నది అక్కడ రాశాను, చదువుకోండి మీరు. ఇది రెండో కార్యక్రమం. మొదటి కార్యక్రమం యజ్ఞము, జన్మదినము, పుట్టదినము, వివాహదినం, అది ఒకటి. రెండో క్రాంతిధర్మం. ఇది వద్దండి, క్రాంతిధర్మే మేము చేయలేము అని కోట్ చేసుకోండి మీరు. గాయత్రి జపం ఇష్టం, ఇంకేం ఒక గాయత్రి జపం చేసుకోండి. ప్రతి నెల 9 రోజుల పాటు అనుష్ఠానం చేసుకోండి. మిగతా 27 రోజులు, 9 రోజులు పోతే అంటే 21 రోజులు, మిగతా 21 రోజులు మీరు మర్చిపోండి దాని గురించి. చెప్పింది అర్థం చేసుకోండి. మర్చిపోండి అంటే జపం మనవద్దు, అనుష్ఠానం చేయక్కర్లే, రోజు కొన్ని రోజులు మీరు చేసుకుంటే చాలు. కానీ 9 రోజుల పాటు, అదే 24,000 పూర్తి అవటానికి ఉంటుంది కదా, అలా గ్రూప్గా చేసుకోగలిగితే చేసుకోండి, గ్రూప్ లేకపోతే మీరు చేసుకోండి. ఇంకా ఆ కార్యక్రమం ఇంకా మీరు ఇంకా మిగతాదేం ఆలోచించండి. అర్థమైంది? కానీ ఏ 9 రోజులు? మళ్ళా దానికి డైరెక్ట్గా క్రిస్టియన్ క్యాలెండర్ ఇచ్చేసారు గురువుగారు, 1 నుంచి 9, ఆ 9 రోజులు చేసుకోండి. లేకపోతే 11 నుంచి 19 చేసుకోండి, లేకపోతే 21 నుంచి 3 చేసుకోవద్దు. వీలు చెప్పాడు మీకు, ఇలా చేసుకోండి. ఒక పద్ధతిగా ఉంటే అనేక మంది ఎక్కడ జరుగుతున్నా ఈ పద్ధతిలో ఉన్న అనుష్ఠానంలో అని తెలుస్తుంది. ప్రపంచం అంతా కలపటానికి ఇదంతా కూడా ఇంచేత మేము 1 నుంచి 9 నవరాత్రులు చేసుకుంటున్నాం అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మీతో కలుస్తారు. తర్వాత డెవలప్ అవుతుంది కదా ఇదంతా, అన్ని చోట్ల మొదలైంది. 21 నుంచి 29 చేసేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు మీరు ఇక్కడ చేసుకుంటున్నారు కదా, ఇలాంటి అఖండ జపాన్ని చేసుకోవచ్చు. వద్దంటే ఇది ఎప్పుడో చేస్తాం, ఇది రోజు చేయంగా, గురు పూర్ణిమకి ముందు కనుక చేస్తున్నాం. ఇది 9 రోజులే చేస్తున్నాం, నవరాత్రులే. కానీ పూర్ణిమకి సంబంధించింది అది వేరు, అది అందరూ చేస్తారు. మీరు క్రాంతిధర్మి సాహిత్యం ఏం చదవం, జపం యజ్ఞం అది నేను చేయించలేను, జపం అనుష్ఠానం చేస్తాను. ప్రతి నెల ఒక అనుష్ఠానం ఖచ్చితంగా చెయ్యాలి చాలు. దాని తర్వాత ఏం చేస్తారు మీ ఇష్టం. అనుష్ఠానం అప్పుడు టైం పడుతుందిలేండి, 2 గంటలు 2:30 గంటలు. మిగతా రోజుల్లో ఒక మాల చేస్తే చాలు, పిచ్చి పిచ్చిగా పెంచుకుని టైం వేసి చేసుకోవటం. కానీ 9 రోజులు మాత్రము గ్రూప్గా చేసుకోండి. ఓకే, ఇది 3వ పాయింట్. చెప్తే ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నా అంటే, ఇంకా మీరు అనుష్ఠానాలు మొదలు పెడితే ఇంకా 24 రోజులు 30 రోజులు సంవత్సరం అంతా చేస్తాం, వద్దు. ఆయన వద్దంటున్నారు, గురువుగారు వద్దన్నాక చేయొద్దు. ఆయనే తెలిసి ఎందుకు వద్దంటున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటో క్లియర్. అర్థం తెలియదమ్మా, ఇంకా నీకేం అర్థం అవుతాయి? అది ఎంత చేయమని చెప్పాను? అనుష్ఠానం ఎంత చేయాలి? అదేమైనా చెప్పానా? మరిందు ఎవడు పెట్టమన్నది? కానీ ఇక్కడికి వచ్చి పెడతా ఉంటే పెట్టండి, ఇక్కడ మీరు పెట్టడం మానేస్తా ఉంటే ఇక్కడ మానేయండి, నాకేంటి అభ్యంతరం? అసలు ఇక్కడ ఫోటో తీసేస్తా ఉంటే తీసేయండి. మీకేం అర్థం అవుతుంది చెప్పింది ఏంటో? గీతా మందిరం ఉన్న చోట అనుష్ఠానం చేసేవాళ్ళు వచ్చి చేసుకుంటారు రోజు, నువ్వెప్పుడు చేసుకుంటావో చూసుకో. ఇంటి దగ్గర కాకపోతే ఇక్కడ వచ్చి చేసుకో, చదువుకో. అక్కడ ఏం రాసింది? అర్ధరహితమైన ప్రశ్నలు వేస్తారు, అక్కడ ఇరిటేట్ అవుతాను నేను. గాయత్రి జపం చేసుకోమంటే ఎక్కడ చేసుకోవాలి? దీపం పెట్టు. ఆవిడ చెప్పాడు దీపం పెట్టుకోమని చెప్పానా? ఆవిడ అడిగాడు నువ్వు అక్కడ చేసుకుంటావు, నేను అడిగానా? 9 రోజుల్లో 24,000 అయిపోవాలి మీవి. అవి ఎక్కడ చేసుకుంటాం? ఆశ్రమానికి వచ్చి చేసుకో. ఆవిడ వద్దన్నా నేను ఆపానా? రాకూడదా? చేసుకోకూడదా? ఇంట్లో చేసుకునేది ఇక్కడ చేసుకోండి. ఆవిడ వద్దన్నది మరి రాలేని వాళ్ళు ఏం చేయాలి? మానేస్తారా? ఇంట్లో చేసుకో. సీరియస్నెస్ లేదు మీకు ఆచరణలో. పనికిరాని ప్రశ్నలు వేస్తారు, అది కరెక్ట్ చేసుకోండి. ఇంకా చెప్పింది ఏంటో అది మాత్రమే చేయండి. ఎక్కువ చేయగలిగితే చేయండి. ఇప్పుడు ఈ గాయత్రి అనుష్ఠానం చేస్తూ క్రాంతిధర్మి సాహిత్య చదువుతాను అన్నారనుకోండి, వద్దంటానా? లేదండి నేను యజ్ఞానికి కూడా వెళ్ళి చేస్తాను అన్నారనుకోండి, వద్దంటానా? చేసుకోండి, ఉంటే మూడు చేయండి, అవడొద్దన్నాడు. కానీ మినిమం ఇంత చేస్తే చాలు, మీరు గురువు గారి డైరెక్షన్లో ఉంటారు. దాని తర్వాత 3వ కార్యక్రమం అయ్యాక 4వది కొంచెం కష్టమైంది అది, కానీ అసంభవమైంది కాదు. అదేంటది? జీవన దేవతా మందిరాల నిర్మాణము అసలు లక్ష్యం. జీవన దేవత నిర్మాణం అన్నది ఎప్పుడైతే మనం చెప్తాము, మన ఋషులు వాళ్ళల్లో కాళహస్తి ఉంది కదా, అక్కడ ఎవరు ఆ మందిర నిర్మాణానికి కారణం? సాలెపురుగు. జంతువులు మందిరాలు నిర్మిస్తాయి, మనకి చేతకాలిపోతాం వేరే విషయం. వాళ్ళు నిర్మించిన శ్రీకాళహస్తి మందిరాన్ని మనం ఉపయోగించుకోవడం చేతగాక నవగ్రహ విగ్రహాలు అవి పెట్టాం అక్కడ శివాలయం. పెట్టకూడదని నేను అంటే అసలు అదేంటో తెలియదు. సాలెపురుగు ఎందుకు పెట్టింది? ఏనుగు ఎందుకు పెట్టింది? పాము ఎందుకు పెట్టింది? ఇంకేంటంటే వాళ్ళల్లోనూ ప్రాణాలు ఉంది. నేను అందుకు చెప్తున్నాను, జీవన దేవత అంటే జీవనం దేని మీద ఉంటుంది? ప్రాణం మీద ఉంటుంది. అంచేత మనం ఇప్పుడు పెట్టబోయేటటువంటి ఈ మందిరాలు మతాతీతమైనటువంటి మందిరాలు. ఇంకా క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జైన్లు, బుద్ధులు ఉండరు, ఇప్పుడు లేరు, పేరు చెప్పుకుంటున్నారు. ఏ హిందువుకి తెలుసు భగవంతుడి గురించి నాకు చెప్పండి? తెలుసా మీకు? దేవాలయానికి వెళ్తారు కదా. క్రిస్టియన్స్ క్రైస్ట్ గురించి తెలియదు, ముస్లిమ్స్కి అల్లా గురించి తెలియదు. మీరు అనుకున్నది ఏదో పిచ్చి పనులు చేస్తారు. ఇదిగో మానవ జాతి ఇలా తయారైంది. ఇంచేత ఇది కొంచెం అసంభవమైంది కాదు, కానీ నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ చెప్పాను, మీరు ఎవరూ చేయలేదు. నేను ఇంకా దాని గురించి నేనేమి వెంట పడదలుచుకోలేదు. చెప్పిన వాళ్ళు విన్నవాళ్ళు అర్థమవుతే అది చేసుకోండి, అర్థం కాని వాళ్ళు అది వదిలేదు. నేనే మళ్ళీ బొట్టు కాటిగా పెట్టి ఇంకా మీకు చెప్పను. ఇది ఆల్మోస్ట్ చివరి క్లాస్ అని చెప్తున్నాను. తర్వాత ఏదైనా పరిస్థితులు మారి ఉంటే నేను మళ్ళీ మీకు చెప్పగలను. చేత కొంచెం సీరియస్గా చెప్తున్నాను, కోంపడేది ఎందుకు? మీరు చేసే విధానం కాదు అది, కానీ గురువులు వాళ్ళు అడిగినట్టు చేయటమే. ఏదో మీలాంటి ఏదో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు, పనికిరాని ప్రశ్నలు. అసలైన ప్రశ్న ఏంటి అంటే గాయత్రి మంత్ర జపం చేసుకోవాలి, అది కాదుట. మిగతాది ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఎలా ఇష్టం అవుతే అలా చేసుకోగలరు. 100 మంది కలిసి చేస్తే చేసుకోండి, చేసుకోకూడదని ఏమైనా చెప్పానా నేను? కనీసం చేసుకోవాల్సింది చెప్తున్నాను, భావం అర్థమవుతుంది కదా. అంచేత అది కాస్త జాగ్రత్తగా చదువుకోండి. జీవన్ దేవత దానికి మళ్ళీ 20 పుస్తకాల్లోనే 6 పుస్తకాలు ఇచ్చారు గురువు గారు. అది చదివితే మీకు అర్థమైపోతుంది ఎలా చేయాలి. చేత దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, మతాతీతమైనటువంటి, కులరహితమైనటువంటి, జాతిరహితమైనటువంటి. జాతి అంటే మానవ జాతి గురించే కాదు నేను చెప్తుంది, పక్షిజాతి, పక్షిజాతిలో కూడా జటాయు ఉంది. హనుమంతుడు సమానంగా చెప్పుకుంటాం, అతను కోటి, ఈవిడొక పక్షి. రాముడు కార్యాలు వాళ్ళు చేశారు, ఋషులు మనుషులు ఎవడో ఏం చేయలే. చేత జీవన దేవతా సాధన ఎలా చేయాలి అనేటటువంటిది ఏంటో పుస్తకాలు పరివర్తన యొక్క గొప్ప క్షణములు. ఇది 6వ పుస్తకం, 7వ పుస్తకం, 19వ పుస్తకం, 14వ పుస్తకం. ఈ 14 నెంబర్స్ అన్నీ క్రాంతిధర్మి సాహిత్యంలో ఉన్న నెంబర్స్. ఇది చదివితే మీకు అర్థమైపోతుంది ఎలా చేయాలో. ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, మేము అలాంటి మందిరాలు నిర్మిస్తాం. నేనైతే చాలామందికి బోర్డు పెట్టేసి స్టార్ట్ చేసేయండి అని చెప్పాను. మరి నాకు తెలీదు రాజవేశ్వర గారు మీకు చెప్పారో లేదో, చెప్పినా అది మరి బోర్డు పెట్టారో లేదో, బోర్డు పెట్టినా మీరక్కడ కూర్చున్నారో లేదో. పెట్టినాడు కూర్చోవాలి అక్కడ చెప్పటానికి పుస్తకాలు. ఎవడు రాలేదు చెప్పరు, వస్తే చెప్తారు. బోర్డు పెట్టాలి అక్కడ క్లియర్గా, మతాతీతమైనది, మీలో ఉన్నటువంటి దేవత్వం గురించి చెప్తున్నాం తప్ప మేము బయట ఉన్నటువంటి వైకుంఠం గురించి, స్వర్గలోకం గురించి, గోలోకం గురించి మేము చెప్పటం లేదు. అందులో ఉంది, అందులో ఏం చెప్పాలో అది చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా, సాహసం ఉన్నవాళ్ళు దాన్ని చేసుకోండి. ఇంకా అతలైంది, చివరైంది యూనివర్సిటీస్ మారాలి. ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీస్ ఖచ్చితంగా రాబోయే 5-6 సంవత్సరాల్లో క్లోజ్ అయిపోతాయి. నేను స్పిరిచువలిస్ట్గా ఏం చెప్పటం లేదు, సైంటిస్ట్గా, లెక్చరర్గా, ప్రొఫెసర్గా చెప్తున్నాను. ఇప్పుడున్న యూనివర్సిటీస్ ఉపయోగపడవు, దేనికి ఉపయోగపడవు. పిచ్చివాళ్ళలాగా మీరు చదువుతున్నారు, వాళ్ళు చదివిస్తున్నారు, కానీ దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం టీచర్స్గా మీరు మార్చగలిగితే. గురువుగారు ఎప్పుడూ ఒక్కలగనేవారు, నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీ ఒకటి పెట్టాలని అది పెట్టేశారు ఆయన, దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం అని. 2 జర్మన్ యూనివర్సిటీస్, 1 అమెరికన్ యూనివర్సిటీ, 1 చైనీస్ యూనివర్సిటీ అందులో జాయిన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి పెద్ద ప్రాబ్లం వచ్చింది, టీచర్స్ కావాలి. ఎవరు అవుతారు? మీకు దమ్ముంటే మీరు అవ్వండి. పుస్తకాలు ఉన్నాయి, కోర్సు ఉంది, దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం సిలబస్. రేపు డిసెంబర్లో పరీక్షలు ఉంటాయి, మీకు సర్టిఫికేట్ ఇస్తుంది, యూనివర్సిటీ సర్టిఫికేట్. అది యూజీసీ రికగ్నైజ్, ప్రపంచం గుర్తించినటువంటి సర్టిఫికేట్. అది మామూలు సర్టిఫికేట్ ఏం కాదు, ప్రైవేట్ సర్టిఫికేట్ ఏం కాదు. ఇంటర్ సర్వీస్ చేసుకోండి, ఇంకా అది మీ ఇష్టం. చేత ఆ యూనివర్సిటీ గురించి నేను మాట్లాడేయడం లేదు, కానీ మన హైదరాబాద్ గది వచ్చేసింది. హైదరాబాద్లో ఎవరమ్మ, ఆర్లక్ష్మి, ఆవిడ డిస్టెంట్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్. మీ పిల్లలు వాళ్ళు కూడా అది డిస్టెంట్ ఎడ్యుకేషన్ కనుక మన ఇంట్లో ఉండే చదువుకుని పరీక్ష రాయొచ్చు. అందులో మన అశ్విని సుబ్బారావు గారు మనకి చాలా సహాయపడి అసలు ఆ యూనివర్సిటీని హైదరాబాద్కి తెచ్చిస్తున్నారు. తేవటానికి యూజీసీ వాళ్ళు ఒప్పుకోవాలి, యూపీ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ లింక్డ్ యూనివర్సిటీ, వాళ్ళు ఒప్పుకున్నారు. తెలుగులో మనం కనుక పుస్తకాలు ఇచ్చేస్తే, పుస్తకాలు ఉన్నాయి, సబ్జెక్ట్ ఉంది కనుక, టీచర్స్ ఉన్నాయి కనుక మేము ఇచ్చేస్తామన్నారు. ఇప్పుడు తెలుగులో పుస్తకాలు కావాలి, టీచర్స్ కావాలి. ఎవరు టీచర్స్? నేనేం చెప్తాను, మీ ఇష్టం, అది మీరు చూసుకోండి. అది చేత ఈ 5 కార్యక్రమాలు మీరు చేయగలిగితే శ్రీరామ్ శర్మ ఆచార్య మీ వెనకాతలు ఉంటారు. ఇంకా మిగతా ఏది చేసినా శ్రీరామ్ శర్మ ఆచార్య మీ వెనకాతలు ఉండడు. కృష్ణుడు గురించి ఎగ్జాంపుల్ చాలా స్పష్టంగా చెప్తున్నారు జగద్గురు. కృష్ణ భక్తులు కూడా ఉన్నారు ఎదురకుండా, కృష్ణుడు చేతిలో చచ్చారు వాళ్ళు. నేను మిమ్మల్ని చావు గురించి మాట్లాడతాను, ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు చంపుతారు? మీరు చస్తే ఎంత, బతుకుతే ఎంత, వాళ్ళకి ఎలా ఉంటుంది? కానీ మీరు పనిచేస్తే లేపుతుంది, మీ ఇష్టం. ముఖ్యంగా పిల్లలకి నేను ఎప్పుడు సలహా ఏమిస్తానంటే, దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో జాయిన్ అయిపోండి. ఇచ్చే యూనివర్సిటీస్ అంతా అప్పుడే 2 జర్మన్ యూనివర్సిటీస్, 1 చైనీస్ యూనివర్సిటీస్ లింకప్ అయిపోయింది. వాళ్ళకి టీచర్స్ కావాలి, లేరు లేరు కనుక డిస్టెంట్ ఎడ్యుకేషన్ ఇచ్చారు, టీచర్స్ కావాలని. వాళ్ళు ఆశించారు, నాతో అడిగారు మీరు ఎంతమంది టీచర్స్ని ఇవ్వగలరు అని. నేను ఎంతమందిని ఇవ్వగలనో నేను చెప్పలేను, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చాలా గొప్ప వ్యక్తులు వస్తారు అని చెప్పాను. అవస్థ పడుతున్న వాళ్ళు హైదరాబాద్లో చుట్టుపక్కల పడుతున్నారు, ఇక్కడ నేను కొంతమందిని దాని గురించి అవస్థ పడమంటే అసలు వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. చూపించకపోయి ఏమవుతుంది, చూపించేవాళ్ళు డిస్టెంట్ యూనివర్సిటీ టీచర్స్ అవుతారు. ఇప్పుడు నేను అమెరికాకి స్పెసిఫిక్గా వెళ్ళగలిగితే నాకు తెలియదు, వెళ్తాను వెళ్ళను. ప్రయత్నాలు మాత్రం బాగా చేస్తున్నారు, పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి, నా శరీరం ఎలా ఉందో తెలియదు. కానీ అక్కడికి వెళ్ళి నేను చెప్పటం మొదలెట్టాక 9 కోట్ల మంది, మీరు కష్టపడి ప్రయత్నించకపోతే మీరు దూరగలుగుతారు అనుకోకండి. దూరం లేను, మాకెందుకు చదువు అంటే అది వేరే విషయం. కానీ నేను ఉండి మీ వెనకాతలు ఇంత మీరు తోస్తూ ఉంటే, మీరు నేర్చుకోలేకపోతే కొంచెం అది ఎలాంటి పరిస్థితో ఆలోచించండి. కష్టపడి చదవాలి. ఇంజనీరింగ్ అది ఎలా చదువుతున్నారు, అలాగ 5 కోర్సులు ఉన్నాయి, 6 నెలల కోర్సులు అంటే 2.5 సంవత్సరాల కోర్సులు, అది మొత్తం మానవ జాతిని మార్చేసేది. చేత దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం ఒక ఆల్టర్నేటివ్. ప్రాణ విద్యను మానవాతీతమైనటువంటి, మతాతీతమైనటువంటి జీవన్ దేవతా సాధన మందిరాలు నిర్మించటం రెండోది, మూడోది గాయత్రి మంత్రం, నాలుగోది క్రాంతి ధర్మ సాయి, 5వది యజ్ఞము. ఇదంతా చేయటానికి ఈ 5 బొమ్మలు మీకు చాలా ఉపయోగపడతాయి. అది ఎలా ఉపయోగపడతాయో మీరు చూసుకోండి. ముఖ్యంగా ఈ గాయత్రి మంత్ర జపం యొక్క ఏకైక ఉద్దేశం ఏంటి అంటే అష్ట సిద్ధి నవనిధులు మీరు పొందాలి. అడుక్కోకండి నాకు ఇది ఇవ్వండి ఇది ఇవ్వండి, నేను చాలా కష్టాలు. సిద్ధపురుషుడు అడుక్కుంటాడా మారుస్తాడా? కానీ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాక వాడు ఇంజనీర్ అవ్వడు, అవడు చెప్తాడు. అలాగే మీరు ఈ మార్గంలో ఉన్నాక మీరు సిద్ధ పురుషులు అవి పొందేంత వరకు గురువుగారు మీకు వెనక అతడు ఉంటాడు. ఈ మార్గంలో వెళ్తే ఇంజనీరింగ్ కాలేజీలో వెళ్లకుండా ఉన్న స్టూడెంట్కి ఏ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఇంజనీరింగ్ చెప్తాడా? దానికి 5 బొమ్మలు నేను మీకు ఇచ్చాను. నేను ముందు మీ పరిస్థితి నుంచి ఉద్ధరింపబడాలి, చదువు రానివాడు ఇంజనీర్ అవ్వాలి. మొదటిది ఉద్ధారకర్త. ఆ ఉద్ధరింపబడేది ఎలా అవుతాడు? ఒకరోజులో అవడు, రోజు రోజు ఒక్కొక్క మెట్టు ఎక్కుతాడు. ఒక సంవత్సరానికి కొన్ని మెట్లెక్కి 1st ఇయర్ అవుతుంది, ఇంకో సంవత్సరానికి ఇంకొన్ని మెట్లెక్కి 2nd ఇయర్ అవుతుంది. అలాగా ఈ గురువుగారు చెప్పేది ఏంటి అంటే, మీరు నా మార్గంలో ఉంటే 6 నెలల్లో నేను దాటించేస్తాను మొత్తం. 6 నెలలు అంటే 180 రోజులు. రోజు పద్ధతిగా చేసుకోండి. దాని తర్వాత చదువు రానివాడు ఇంజనీరింగ్ చదివితే ఏమవుతాడు? ఇంజనీర్ అవుతాడు. ప్రారంభం మారుతుంది. ఏమీ రానివాడు ఇంజనీర్ లాగా మారిపోతాడు, డాక్టర్ లాగా మారుతాడు, ఫిజిసిస్ట్ లాగా మారుతాడు, లేకపోతే సాంస్క్రిటిస్ట్ లాగా మారుతాడు. వాడు సరైన సబ్జెక్ట్ పెడితే వాడి ప్రారంభం మారుతుంది. మన ప్రారంభం ఎలా మారుతుంది? అష్ట సిద్ధులు నవనిధులు రావడానికి తగిన ప్రారంభం ఏర్పడుతుంది. ప్రారంభం దేనివల్ల వస్తుంది? మీ వల్ల ఏం రాదు, అదృశ్య సహాయత. గురువులు అదృశ్యంగా సహాయం చేస్తారు. అదంతా చేసిన తర్వాత అష్ట సిద్ధి నవనిధికి దాత. ఇంచేత ఈ బొమ్మలు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఏది అవసరం అయితే ఆ బొమ్మ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అంటే కనీసం రోజుకి చాలాసేపు కాన్సన్ట్రేట్ చేయాలి ఆ బొమ్మ మీద, మీకు నచ్చిన బొమ్మ మీద. ఎంతసేపు చేస్తారు? 1 గంట 2 గంటల, 2 నిమిషాలు చాలు, అంతకంటే ఎక్కువ కాదు. ఇది గుర్తుంచు, అంతకంటే మీరు చేస్తే పిచ్చివాళ్ళు మీరు. అంతకంటే ఎక్కువ ఏం కుదరదు ధ్యానం ఎవరికి కూడా. పెద్ద పెద్ద గురువులే చెప్తారు మీరు 2 నిమిషాలు కూడా చూడలేమని. సరే మీరు గంటలు గంటలు కూర్చుందామని భ్రమలో పడకండి. ఉద్ధారకర్త్రి, ఉన్నతి మార్గము, ప్రారంభ పరివర్తనము, అదృశ్య సహాయత, అష్టసిద్ధి, నవనిధికే దాత, 5 ఉన్నాయి కదా. 5 2 నిమిషాలు చూసుకుంటే 10 నిమిషాలు పడుతుంది. లేదు మాకు అది ఉద్ధారకర్త్రి కావాలి, మీకు అవసరం అవుతుంది కదా ఏదో, దాన్ని బట్టి అది ఎక్కువ చేసుకోండి. అంటే 2 నిమిషాల బదులు 4 నిమిషాలు చేసుకోండి. అంతకంటే ఎక్కువ ఏం చేసుకోకర్లేదు. ఈ క్యాసెట్ రెడీ అయినట్టుంది, మరి నాకు తెలియదు అయిందో లేదో, మీరు అది తీసుకున్నా లేదో. ఏంటంటే ఇవాళ తెలిస్తే ఎట్టా లాభం, మీకు 20 సంవత్సరాల తర్వాత తెలియాలి. మీరు అది ఆ ఊపు రావటంలే, మీకెవరూ చెప్పడు, మీరు వెంటబడాలి. ఏ కాలేజీలో ఎక్కడ చదువు ఏం చెప్తున్నాడు అంటే వాడు మీ దగ్గరకు వచ్చి చెప్తాడా, నా దగ్గర జారండి అని మీరు వెళ్తారు వాడి వెంట. అంచేత ఆ క్యాసెట్లు కానీ ఆ సీడీలు కానీ వినండి. స్పష్టంగా చెప్పాను నేను ఎలా చేయాలో ఏదో. ఒక గంట ఇంతమ్మా, గంట ఉందా? కానీ ప్రొసీజర్ 5 లైన్లే, దానికి స్పెషల్ మ్యూజిక్ ఉంది, ఆ మ్యూజిక్ చూసుకోండి. సరే, నా గొంతుతో రికార్డ్ చేశాను, నేనేం సింగర్ని కాదు, అందంగాను పాడలేను. ఇంచేత మీరు దాన్ని మార్చుకోండి, ఆ మ్యూజిక్ ఉంచుకోండి, మీకు నచ్చితే మీరు మార్చేసుకోండి దాన్ని. అంతే తప్ప నేను పాడానని వినక్కర్లే బోర్డుగా, కానీ పద్ధతి అది 5 లైన్లు 5 గాయత్రి మంత్రాలు. సరేనా? ఇది గాయత్రి చాలీస. ఇది గాయత్రి చాలీస అయ్యాక అతి ముఖ్యమైనది ఏంటి అంటే దేవత్వము వికసింపజేసుకోండి, కాలనేములు కాకండి. ముందు అది బాగా చదువుకోండి. అది పేజీ నెంబర్ 6. పేజీ నెంబర్ 6 నుంచి 12 బాగా చదవండి. బురకెక్కాలి మీకు, మీ జీవితాలు అలా మారాలి. చదివితే లాభం లేదు. అందులో చెప్పినట్టు మీరు చేయండి, నేను మీ వెనకాత ఉంటాను. ఇంకేం చేస్తాడు మీ జీవితానికి, ఇది గుర్తుంచుకోండి. ఈ 5 లైన్లు గుర్తుంటే చాలు. మొట్టమొదటి గురువు గారు ఏం చెప్పారు అంటే 20వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు. దానికి మీ ఆలోచనలో మార్పు రావాలి. ఇప్పుడు నేను లెక్చర్ ఇచ్చిందంటే 5 రకాలు ఎలాగ ఆలోచనలో మార్పు చేసుకోవాలి. ఏంటి 5 రకాలు? యజ్ఞము, క్రాంతిధర్మి సాహిత్యము, గాయత్రి మంత్ర సాధన, జీవన్ దేవత, దేవ సంస్కృతి విషయం. అది విచారక్రాంతి. మీ ఆలోచనలు అలా మారాలి. ఇవి 2 నినాదాలు. నినాదాలు అవ్వటానికి మీరు ఎలా ఉండాలన్నారు? మీరు దేవత్వాలను నమ్మండి. మీరు మామూలు వ్యక్తులు కారు. మామూలు వ్యక్తులు అయితే నా మాటలు ఇలా వింటూ కూర్చోరు. మీరు ఎందుకు ఈ సోది అంటారు? మీకు దీని మీద నమ్మకం ఉంది అంటే అనేక జన్మల గురువు యొక్క అనుగ్రహం ఉంది కనుక దానికి అనుగుణ్యంగా మారండి. మారకపోతే హనుమంతుడు కూడా కోతిలాగే జీవించాడు అని నేను చాలాసార్లు చెప్పాను. రాముడితో కలిసి రాముడు పని చేస్తే దేవుడు అయ్యాడు, లేకపోతే కోతిలాగే ఏడుస్తూ కూర్చున్నాడు ఋషిముఖ పర్వతం మీద భయపడుతూ తిరిగివాలాగా దద్దమ్మలాగా బతికాడు అవునా కాదా? కానీ ఆ దద్దమ్మలాగా బతికిన వాడు దేవత ఎందుకయ్యాడు? గురువు పనిచేసాడు, రాముడు పనిచేసాడు, శ్రీరాముడు పనిచేసాడు. ఏం చేయాలో చెప్పాను కదా. అలా వెళ్ళే మీరే రావణాసురుడు వాళ్ళతో యుద్ధం చేయక్కలే. మీ ఇంట్లో 1 గంట కరెక్ట్గా చేసుకుని మీ స్నేహితులకి వాళ్ళకి చెప్పండి రోజుకి అది దేవతల్లాగా ఉండండి. 2వది ఏం చెప్పారు, మీరు ఇదంతా చేస్తూ ఉంటే మీరెవరినో పడగొట్టేస్తున్నారు, మీరెవరినో గెలుస్తున్నారు అనుకోకండి. నేను చేసేసాను దాన్ని. అర్జునుడు భయపడితే చూపించాడు, నేను చంపేశానయ్యా వాళ్ళని విశ్వరూపం చూపించాడా లేదా? అయిపోయింది అది. పేరు తెచ్చుకోదలుచుకుంటే నువ్వు తెచ్చుకో, నువ్వు తెచ్చుకోకపోయినా అది అవుతుంది. ఎవడో పేరు తెచ్చుకుంటుంది. హనుమంతుడు పేరు తెచ్చుకోకపోతే ఉడత పేరు తెచ్చుకుంటుంది. అదృష్టం బాగుంటే హనుమంతుడు అక్కడ ఉన్నాడు, లేకపోతే ఉడతకి పేరు వచ్చేది. ఉడత పేరు ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, చెప్పుకోవటం లేదా? ఇంచేత మీరు ఎంత గొప్ప పని చేస్తున్నారు అని కాదు, గురువు పని చేస్తున్నారా లేదా, అది 2వ పాయింట్. పేరు ప్రతిష్టలు తెచ్చుకోండి. ఈ పని మీరు చేస్తూ ఉంటే దేవతల్లాగా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటానికి మీరు అవస్థపడుతూ ఉంటే మీ వ్యక్తిగత ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. నాకు వదిలేయండి, నా తపస్సు నా పుణ్యము మిమ్మల్ని రక్షిస్తుందని గ్యారంటీ ఇస్తున్నాను. అంచేత ఈ పని చేస్తున్నప్పుడు మీకు కష్టాలు ఉండవు. ఉన్నాయంటే అర్థం ఏంటంటే మీరు తినే వేషాలు వేస్తున్నారు. వేషాలు వేస్తే గురువే అంత మూర్ఖుడు కాదు, నటిస్తే చేసేటండి. కానీ ఉడతలాగా చేసినా ఓకే, అది గుర్తుంచుకోండి. మీరేదో పెద్ద పని చేయమని అడగటలే, కానీ చేయాల్సిన పని పద్ధతిగా చేయండి, చిన్నగా చేయండి. దమ్ముంటే హనుమంతుడిలాగా చేయండి, అది వేరే విషయం. ఈ 3 పనులు అర్థమైంది కదా. అంచేత నినాదం ఏంటి అంటే 20వ శతాబ్దే ఉజ్వల భవిష్యత్తు, విచారక్రాంతిని తీసుకొస్తాం. మనమందరము దేవతలము, అవరోధాలన్నింటినీ తొలగించేశాను, అది ఆయన గ్యారంటీ ఇస్తుంది. చేశానయ్యా అది, మీరు పేరు తెచ్చుకోండి. మీరు పేరు తెచ్చుకోవటానికి కూడా ఓపీ లేకపోతే మిమ్మల్ని ఎవరు ఏం బలవంతం చేయటం లేదు, అది అర్థం చేసుకుని. నేను ఏం బలవంతం చేయటం లేదు, ఇవాళ విన్నాక ఏదో అన్నాడని మీరు హాయిగా నిద్రపోతే నేను ఆనందిస్తాను. ఎందుకంటే నాణ్యత మీద పడరు మీరు. మీరు ఏదైనా చేస్తే కదా నన్ను అడుగుతారు ఏం చేయాలి అంటే, నేను కోరుకునేది మీరు నిద్రపోమని, నాకు హాయి ఏంటంటే నేను నిద్రపోవచ్చు. కష్టపడితే మరి తప్పదుగా, ఇప్పుడు నేను కష్టంలోనే వచ్చాను కదా, ఈ సుఖంగా రాలే మీ జోలికి. మీ వ్యక్తిగత సామాజిక బాధ్యతలు, శారీరక మానసిక కష్టాలను నేను చూసుకుంటాను. ఈ పని చేస్తున్నప్పుడు మీరు నిశ్చింతగా ఉండండి, ఖచ్చితంగా మీ కష్టాలు పోతాయి. ఇవాళ రేపాయి నుండా అన్నది మనకంటే గురువుకి తెలుసు, ఎప్పుడు మీ కష్టాలు తీసేయాలి. ఆ నమ్మకం ఉండాలి మీకు. ఇంత తప్ప ఆయనకేం తెలియదు అనుకోకండి. కానీ రెండు పాయింట్స్ చెప్పాడు ఆయన, ఇది మీరు చేస్తే నేను మీకు హెల్ప్ చేయలేను. బలరాముడు మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు మహాభారత యుద్ధంలో పాలు పంచుకోలేదు, తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. తెలుసాయి కదా మీకు, తెలియదా? బలరాముడు యుద్ధంలో పాల్గొన్నాడేమో, పాల్గొలేదు కదా. బలరాముడు ఎవడు? శక్తి ఉన్నవాడా శక్తి లేనివాడా? ఎవరి గురువు? దుర్యోధనుడు. దుర్యోధనుడు భయపడతాడు బలరాముడిని చూసి. శ్రీకృష్ణుడు అంటే ఎవడో తెలుసా బలరాముడికి? తెలియదా? శ్రీకృష్ణుడు ఒకటి పక్క నుంచి యుద్ధం చేస్తూ ఉంటే నేను తీర్థయాత్రకు వెళ్తానని మూర్ఖుడిని ఏమన్నాను? మీకు అర్థమవుతుంది ఎంత మూర్ఖత్వం అది? మీకు కోపం రావాలి వాడి మీద, మీకు పద్ధతి అర్థం. ఎందుకు? బలరాముడే కనుక యుద్ధానికి వచ్చి ఉంటే దుర్యోధనుడు ఏం చేసి ఉండేవాడు? యుద్ధం చేసేవాడా? ఇంచేత మీరు ఇంకా ఇతర గురువులు ఇతర మార్గాల్ని ఆపేయండి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను ఆపాను. నేను చేసింది మీకు చెప్తున్నాను, నేను చేయండి మీకేం చెప్తాను. మిషనరీకి అని గురువుల గురించి అంత చెప్తూ ఉండేవాడిని కదా, లేదా? హరిద్వార్కి వెళ్ళాను, అఖండ దీపం చూశాను, గురువు గారు చెప్పారు, గురువు గారు చెప్పింది చేస్తున్నా. దాన్ని తగినట్టు మారుస్తున్నాడు, కానీ హెల్త్ మాత్రం నాదేం బాగోలేదు. ఆయన ఏం చూసుకుంటాడో మరి తెలీదు, కానీ చెప్పటానికి తగిన శక్తి ఇస్తున్నాను. తర్వాత ఓపిక ఉండటం లేదు, కానీ మీకు చెప్పగలుగుతున్నాను కదా. నిరసంగా అనిపిస్తోందా? ఉందేమో కాస్త, అది వేరే విషయం. భావం అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను. ఉద్ధవుడు యుద్ధంలో పాల్గొన్నాడు, ఇప్పటికీ తిట్టుకుంటావు. శ్రీకృష్ణుడి యొక్క భక్తులు, శ్రీకృష్ణుని జగత్ గురువు అని అంటూ ఆయన చెప్పినట్టు నడవకపోతే ఇంకేంటి నీ నమ్మకం? శ్రీరామ శర్మ ఆచార్య ఇది గ్యారంటీ ఇస్తున్నప్పుడు జగద్గురువుగా మీరు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను ఈ మూడేళ్ళు ఈ కార్యక్రమంలోనే పాల్గొంటాను అంటే నా శారీరక స్థితి బట్టి, నా వయస్సు బట్టి తెలియదు మరి, కానీ నా ప్రాణాలు దీనికి ఇచ్చేస్తా, చేస్తున్నాను. మీకు దమ్ముంటే అది చేయండి, చెయ్యక మీరు ఇతర గురువులు ఇతర మతాలు ఇతర దేవతలు ప్రార్థన చేస్తే ఈ కార్యక్రమంలో మీరు పాల్పంచుకోరు. అంతకన్నా మహాభారత యుద్ధంలో పాల్పంచుకోకపోతే కొంపలు అంటుకుపోయే ఎవరికైనా మిగతా వాళ్ళవి ఏమవ్వో మామూలుగా జీవిస్తుంటారు, కొంపలు అంటుకుపోవు. కానీ నాతో ఉండి శ్రీరామ శర్మ ఆచార్య గురించి తెలిసాక 3 సంవత్సరాలలో మానవ జాతి అదృష్టం మారిపోతుంది అని, మళ్ళీ ఈ అవకాశం పృథ్వీ గ్రహం మీద రాదు అని గుర్తుంచుకోండి. నేను తర్వాత చూసుకుంటాను, 2 ఏళ్ల తర్వాత అంటే అప్పటికి అయిపోతుంది. జరిగిపోవడం జరిగిపోతుంది, గురువుగారు అనుకున్నట్టే మీకు అవకాశం కోల్పోతారు. ఇచ్చేత మీ వయస్సు కానీ మీ శారీరక ఏవీ లేకపోతే మీరు మంచం మీద పడుకుని క్రాంతిధర్మి సాహిత్యం చదువుకోగలరు, ఏవీ లేకపోతే మీరు మంచం మీద పడుకుని గాయత్రి చేసుకోగలరు. పద్ధతి ఉంది, అది చేసుకునేది చేసుకోండి. చేయకపోతే నేనేమీ చేయలేను, మీ కర్మ మీది అంటాడండి. అది ఆయన చెప్పేది హెచ్చరిక. కాలనేములు కాకండి, అహంకరించకండి. అన్నీ తెలిసిన మీరు సక్రియము కాకపోతే నా ఎంత సమర్థవంత సంతానము దారి తప్పింది అని బాధపడలను కానీ నేను మిమ్మల్ని సవరించను. అంటే గురువుగారు సవరిస్తారు అని అపోహలో పడకండి, అర్జునునే సవరించలే. యుద్ధం చేయను అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, తర్వాత ఏమన్నాడు? ఏదో వచ్చేసి తర్వాత నీ ఇష్టం వచ్చింది చేసుకోండి. అర్జునుడినే సవరించకపోతే మిమ్మల్ని నన్ను వచ్చి సవరిస్తాడా? అర్జునుడు లెవెల్ ఎంత, మంది ఎంత? అర్జునుడు ఎవడు? మహాపురుషుడు, కుడిచెయ్య మామూలు వ్యక్తి కాదు. మరి ఎదుర్కొన్న పరమభక్తుడైన భీష్ముడు ఉన్నాడు, ఏమైనా చెప్పాడా? భీష్ముడు ఏమైనా అన్నాడా? వద్దు, నాకు ఎదిగిష్టం ఉంటావేంటయ్యా, నా తరఫు ఉన్నాడో నేను అడగలే, అడగడు. నేను నీకు చెప్తున్నా స్పష్టంగా, ఈ 3 సంవత్సరాలలో మీ అదృష్టం బాగుండి శ్రీరామ శర్మ ఆచార్యతో పరిచయం అయింది. ఈ 5 కార్యక్రమాలు ఇచ్చాను నేను. ఈ 5 కార్యక్రమాలు ఎప్పటివరకు ఇచ్చాను నేను? 2008. ఈ 2008 ఎవరైతే ఈ కార్యక్రమాలు చేస్తారో వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్తారు. చేస్తే అవుతారు. ఈ వేదమాత గాయత్రి ట్రస్ట్ పద్ధతిగా డెవలప్ చేయండి. టౌన్ కోఆర్డినేటర్స్ ఎవరెవరికి ఏ బాధ్యత ఇవ్వబడిందో అది గురువు గారు ఇచ్చిన బాధ్యత. వాడు మీ దగ్గరికి వచ్చి ఇచ్చారు, మీ మీద ప్రేమతో లేదు. మీరెవరో కూడా తెలియదు సంగతి తెలుసా మీకు? ఇక్కడికి వచ్చి వచ్చినప్పుడు తెలుసా కేవలం దేని మీద వచ్చారు? గురువు గారి యొక్క మీద నమ్మకం ఉన్న వాళ్ళని వచ్చారు. కానీ మీ ఆచరణ నాకేమనిపించటండి. కోఆర్డినేటర్స్ ఎలా ఉండాలి? కోఆర్డినేటర్స్ వర్కర్స్ ఈ ఆశ్రమం ఎలా డెవలప్ అవ్వాలా? ఊపూపాల, ప్రతి ఆశ్రమం ఒక ఊపూపాల. ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీని ఊపుతుంది, అంతేనా కదా? మరి ఎందుకు ఈ ఆశ్రమం? ఏం చేస్తున్నారు మీరు? ఈ కార్యక్రమాలు 5 కూడా యాక్టివ్ అయ్యేటువంటి వాళ్ళని పేరు రాసుకోండి ఈ ఆశ్రమంలో. వాళ్ళ అడ్రస్ నోట్ చేసుకో. వాళ్ళు రావక్కర్లే ఇక్కడికి, మన తరఫు వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఈ పనిచేస్తున్నారు అని ఒక పద్ధతిగా ఒక ఇండస్ట్రీగా డెవలప్ చేయండి. మీరు మిగతా ఏ కార్యక్రమాలు చేస్తున్నారో రోజుకి 23 గంటలు చేసుకోవాలి. ఈ కార్యక్రమం రోజుకి 1 గంట. అంచేత మిగతా వాళ్ళు చాలా కార్యక్రమాలు ఉన్నారు చేసుకోండి అది. కానీ ఆ మిగతా కార్యక్రమాలు చేస్తున్నవాడు నాకు తెలిసి దేవమాత గాయత్రి ట్రస్ట్లో కూడా మెంబర్సేమో కదా. మరి ఏం చేస్తున్నారు దేవమాత గాయత్రి ట్రస్ట్లో వర్క్? ఏంటి బాధ్యత మీరు? దేవుని ఉద్యోగమా? మనం కంపెనీ పెట్టి కంపెనీ రిజిస్టర్ చేసుకుంటాం. కొత్త కంపెనీ పెట్టి మీరు రిజిస్టర్ చేసుకున్నాక కంపెనీ ఎందుకు డెవలప్ అవుతుంది? మీరు చేస్తే, మీరు కంపెనీ రిజిస్టర్ చేసేస్తే పేరు వచ్చి కంపెనీ వచ్చేస్తుందా? మీకు రాదు కదా. ఈ రిలయన్స్ కంపెనీలు అన్నీ అవి అంతే. వాళ్ళ కంపెనీలు మానేస్తే పోతుంది ఆ కంపెనీ. మరి వేదమాత గాయత్రి ట్రస్ట్ ఎలా పెంచాలి మీరు? ఒంగోలుకి రిజిస్టర్ అయింది నాకు తెలిసి, గుంటూరు రిజిస్టర్ అయింది, హైదరాబాద్ రిజిస్టర్ అయింది, అనంతపూర్ రిజిస్టర్ అయింది. ఏం చేస్తున్నారు మీరు? డిస్కస్ చేసుకోండి మీరందరూ కూడా. మంది ఆంధ్రప్రదేశ్ది ప్రపంచం అంతటికి కూడా గురుదేవుల యొక్క కార్యక్రమాన్ని ఎలా రూపొందిస్తున్నామో మీరు చూసుకోండి. నాకున్న ఓపిక అది. నేను అన్న కొన్ని మాటలు మీకు బాధ కలిగిస్తే నేను బాధపడను, కానీ మీరు అవగాహన చేసుకున్న దానికి ఎదగలేకపోతే నేను బాధపడగలను, కానీ నేను మీకు సహాయపడలేను. గురువుగారు అదే చెప్పారు, మీరు చేయకపోతే బాధపడతాం అంతే. కానీ ఈ మార్పు వస్తుంది. 21వ శతాబ్ది ముఖ్యంగా గురువుగారి 100వ సంవత్సరం 2011 నుంచి 2012 లోపల ఈ సంపూర్ణ సృష్టి ఇప్పుడు ఉన్నటువంటి ఏ పరిస్థితి ఉండదు అది అర్థం చేసుకోండి. మీరు ఊహించకండి ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఈ కంపెనీస్, ఈ పొలిటీషియన్స్, ఈ సైంటిస్టులు ఉండరు, ఈ విధంగా ఉండరు. ఉంటారు సైంటిస్టులు, ఉంటారు పొలిటీషియన్స్ ఉంటారు, కానీ ఇలా ఉండరు. కానీ ఎలా ఉంటారు? 20 పుస్తకాలు చదవండి, అందులో చెప్పారు ఆయన. నేను కొత్త పుస్తకాలు ఏమీ చదవక్కర్లేదు. ఈ 20 పుస్తకాలు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అవుతున్నాయి, మిగతా ట్రాన్స్లేషన్స్ అవుతున్నాయి, ఇంకా ఇంగ్లీష్లో చెప్పబడతాయి అవి. ఇంకా జరుగుతాయి. మరి ఏమవుతుంది, ఎలా అవుతుంది అన్నది ఇంకా మహాకాలుడే చెప్పాలి. కానీ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీకు చేతనైనంత, మీకు చేతనైనంత అంటే మీరు ఉడతలా చేసినా చాలు అని చెప్తున్నాను నేను కాదు, మహాభారతం చెప్తుంది, రామాయణం చెప్తుంది. చెయ్యాలి, అటు వచ్చి రోజు చేయాలి, రెగ్యులర్గా చేయాలి. చేస్తారని ఆశిస్తూ జై గురుదేవ్. ఇంకో పుస్తకం, ఈ పుస్తకం అందరికీ వెళ్ళాలి, అమ్మండి. ముందు అది నేర్చుకోండి. నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది మీకు కదా. కానీ ఈ పుస్తకం ఉంటే మీరు ఈజీగా చదివి చెప్పేస్తారు. ఇంక ఇదంతా ఈ ప్రణాళికలంతా కూడా ఈ కోఆర్డినేటర్స్, టౌన్ ఆర్గనైజర్స్, దేవమాత గాయత్రి ట్రస్ట్ వాళ్ళ బాధ్యత కూడా ఇదే. దే షుడ్ సీ దట్ ఇట్ గోస్. దాని ఫైనాన్సెస్ అవి ఎలా వస్తాయి, ఇప్పుడు ఈ కొట్టడానికి ఎలా వస్తాయో అలాగే వస్తాయి. చూసుకోండి. జై గురుదేవ్.